మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 8th చాప్టర్ వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఆషాఢమాసపు అమావాస్య రోజు రాత్రి 2వ జాములో శ్మశానానికి దగ్గరగా లోకాయతుడు ఒక మర్రి చెట్టు కింద ఒక్కడే కూర్చొని ఆలోచించుకుంటూ ఉన్నాడు. పక్కనే ఎక్కువ లోతుగా లేని గండకీ నది ప్రవాహం గలగలా శబ్దం చేస్తూ ఉన్నది. అంటే ఎక్కువ లోతు లేకపోతే గలగల చప్పుడు ఎక్కువ అవుతుంది. అట్లాగే ఏటి గాలులు చీకట్లో శరీరానికి ఒక పుండులాగా తగులుతున్నాయిట. అంటే చలిగా ఉంది, ఆ గాలి వచ్చినప్పుడు శరీరానికి చాలా చలేసినప్పుడు పుండు పచ్చి పుండులాగా ఉంటుంది. లోకాయతుడు ఓన్లీ ఒక కాషాయ బట్ట మాత్రం కింద కట్టుకున్నాడు, పైన ఏమీ కప్పుకోలేదు. కానీ ఎంత చలిగాలి వీచినా శరీరంలో వణకటం కానీ ఎక్కడ ఏ చలికి సంబంధించిన ఛాయలు లేవు. కరిగించిన బంగారు రంగులో ఉన్నాడుట మనిషి, శరీరం అట్లా ఉందిట. అట్లా బంగారు రంగులో ఉన్న శరీరం మీద మంచు వర్షంలాగా పడుతూ ఉంటే పాదరసం పడుతున్నట్టుగా ఉన్నదిట. పాదరసం అంటే మరి అందరికీ తెలుసో తెలియదో మెర్క్యూరీ అంటారు. ఇది వరకు థర్మామీటర్లన్నీ మెర్క్యూరీతో ఉండేవి. పగిలినప్పుడు ఆ పాదరసం కింద పడేది. దాన్ని జాగ్రత్తగా ఒక పేపర్లోకో దేంట్లోకో ఎత్తి పెట్టడం అనేది చాలా సరదాగా ఉండేది. ఒక చాలా అందంగా ఉంటుంది పాదరసం, అందుకని అలా వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ. వెండిని బంగారాన్ని కరిగించి ఆ పల్చటి కరిగిన దాన్ని ఒక చుక్కలాగా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పాదరసం. నేను వర్ణించింది చాలా తక్కువ, ఇంకా అందంగా ఉంటుంది. ఒక మెరుపు ఉంటుంది దాంట్లో, సన్న 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 సన్నవిగా పడిపోతాయి. వాటిని అన్నింటినీ ఒక దగ్గరికి చేస్తే అన్నీ కలుస్తాయి, అన్నీ కలిసి ఒక ముద్దగా, చిన్న ముద్దగా, ఒక మనకి చిన్న పర్ల్ అంతా ఒక ముత్యమలాగా తెల్లగా ఉంటుంది అన్నమాట. సో అందుకని అలా వర్ణిస్తూ ఉన్నారు. పాదరసం మీద పడి జారుతున్నట్టుగా ఉంది ఆయన బంగారు రంగు ఒంటి ఛాయ మీద మంచు బిందువులు పడుతూ ఉంటాయి. పాదరసం పడుతూ ఉన్న బంగారు విగ్రహంలాగా ఉన్నట్టు ఆయన కరెక్ట్గా చెప్తున్నారు. అంటే అంత చలికి కూడా వణకటం కదలటం ఏమీ లేదు, బాగా సాధన చేసినవాడు కాబట్టి చలించకుండా అలా ఉన్నాడన్నమాట. వేద సంహితలలో మంత్రాలన్నీ కూడా చక్కగా తెలిసినవాడు. ఆయన మనస్సుకి ఇప్పుడు ఎలా ఉందిట, నది ప్రవాహం గిరగిర వెళ్ళిపోతుంటే ఒక పురి తిరుగుతున్నట్టుగా ఉన్నదిట. పురి అంటే దేనికన్నా మనం ఒక దారం కానీ ఏదైనా చుట్టాలంటే దాన్ని గిరగిర తిప్పుతాం, టైట్గా చుడతాం. అదేవిధంగా పురి అనేది తాడుని ఒక 4 తాళ్ళు కలిపి ఒకటిగా పేంతారు, గట్టిగా పురివిచ్చకుండా పేంతారు అనమాట. అంటే టైట్గా ఉంటాయి అవి, ఒకదాంతో ఒకటి కలిసిపోయి 4 తాళ్ళు ఒక తాడు అయిపోతాయి. పురివిచ్చిపోకుండా చివరిలో గట్టిగా ముడివేస్తారు. సో పురివిచ్చిపోకుండా ఉన్నటువంటి నదీ ప్రవాహపు నడకలతో ఉన్న కాలచక్రం ఊహించుకుంటున్నాడు ఆయన. ఆ కాలచక్రం కదురు మధ్యలో ఉంటుంది కదా, ఆ కదురుకి సంవత్సరాలన్నిటినీ కలిపి నూలుపోగులుగా కట్టి చుట్టి పెడితే అవే శతాబ్దాలుగా అవుతాయి. ఆ శతాబ్దాల యజ్ఞోపవీతాల్ని పేనుతూ ఉన్నటువంటి వేద సంహిత మంత్రాల నూలుపోగులుట. ఆ శతాబ్దాల తరబడి అంటే 100ల తరబడి సంవత్సరాల కాలాన్ని ఒక్కొక్క పోగు అనుకుంటే ఆ పోగులన్నింటినీ కలిపిన యజ్ఞోపవీతాలు అంటే జంజము అంటాం మనం, ఆ యజ్ఞోపవీతాల్ని పేనుకుంటూ ఉన్నటువంటి వేద సంహితలే మంత్రాలుగా అవే నూలుపోగులుగా అతని మనస్సులో. అంటే ఇప్పుడు ఆయన మనసులో ఏమున్నాయి, వేద సంహిత మంత్రాలు ఉన్నాయి. వాటిని సంవత్సరాల తరబడి వాటిని అద్భుతమైన యజ్ఞోపవీతాలుగా పేని గట్టిపడేసినటువంటి కాలచక్రపు కుదురు కనపడుతూ ఉన్నది ఆయనకి. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ వేదాలు ఎంత గట్టిగా శతాబ్దాల రూపంతో అట్లా గట్టిగా బ్రహ్మముడులుగా ఉన్నాయి అతని మనసులో. ఆ మంత్రాల నూలుపోగులన్నీ మనస్సులో చక్కగా చుట్టబడి బ్రహ్మముడులైపోయినాయి. కానీ తన జీవితంలో విధి సహకరించకుండా ఉన్నందువల్ల, అంటే విధి ఎదురు తిరిగింది అనొచ్చు, దుర్విధి అంటున్నారు ఆయన. ఆ కదురు వెనక్కి తిప్పబడుతోంది, ఒక తాడు పేనినప్పుడు పురి గట్టిగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ కదుర్ని వెనక్కి తిప్పినప్పుడు, ఆ తాడుని మళ్ళీ అండూ చేసినప్పుడు, ఆ పురిని అండూ చేసినప్పుడు దేనికది ఎన్ని తాళ్ళు ఉన్నాయో అన్ని తాళ్ళు విడివిడి అయిపోతాయి. అలా జరుగుతున్నట్టుగా అనిపించింది ఆయనకి. ఆ కదురు వెనక్కి తిరుగుతూ ఉన్నట్లు, ఆ గట్టిగా వేసుకున్నటువంటి యజ్ఞోపవీతాల బ్రహ్మ ముడులన్నీ కూడా తెగిపోతూ ఉన్నట్టు, పూర్వం తనకు తెలిసిన వేద విద్య అంతా కూడా పురివిచ్చినట్టు విచ్చిపోతూ ఉంటే ఏమి చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా అనిపించింది తనకి. వేద విద్య తనకు నేర్పిన నేపాళ గురువులు ఏమో సిద్ధి పొంది చాలా కాలమైంది, వెళ్ళిపోయారు వాళ్ళు శరీరాలను వదిలేసి. బ్రహ్మచారిగా వేద అధ్యయనం చేసి ఆ గురువుల ఇష్టంతోనే, వాళ్ళ సమ్మతితోనే తంత్ర విద్యను కూడా ఎంతో ఆశతో చెండకౌశికుడి దగ్గర నేర్చుకున్నాను, అధర్వణ మంత్రాలకు ప్రయోగం ఎలా చెయ్యాలి అనే మర్మాలన్నీ విప్పి చెప్పినప్పుడల్లా చెండకౌశికుడు అడుగడుగున నన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు, నా ప్రవర్తనని శంకిస్తూ ఉన్నాడు, ఎందుకంటే నువ్వు వేద ధర్మాన్ని రక్షిస్తావా, నువ్వు యవనులతో చేరవు కదా, వేద ధర్మాన్ని రక్షించటమే నీ ధ్యేయం, ఇలా చెప్తూనే ఉన్నాడు ఆయన. ప్రతిసారి దేన్ని ఉపదేశించాలన్నా కూడా ముందు వేదధర్మ రక్షణ గురించి ఇంకొకసారి నొక్కి నూరి పోసి అప్పుడు దాన్ని ఉపదేశించేవాడు. అతడు కూడా సిద్ధి పొందాడు. తను సంపాదించుకున్న శరీరం గట్టి వజ్ర కాయం. ఇప్పుడు తను తన గురువుల సహాయంతో ఈ అన్ని రకాల సాధనలు చేసి శరీరాన్ని ఒక వజ్రంలాగా చేసుకున్నాడు ఆయన. వజ్రం అంటే గట్టిది, దాన్ని ఎదురులేనటువంటి స్థితికి తన శరీరాన్ని, అలాగే దీర్ఘాయువు, దీర్ఘాయువు అంటే ఎంతో కాలం బతకడం అనేటటువంటి ప్రాసెస్ అంతా చేసుకున్నాడు తనకు తను. కానీ దానికి ఇప్పుడు ఏమిటి ఉపయోగము అని అతనికి మనసులో ప్రశ్న వచ్చిందన్నమాట. ఎంతో గట్టి శరీరం ఉంది, నాకన్నీ తెలుసు, కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టే అన్ని వేదాలతో సంబంధించిన నూలు పోగులన్నీ, యజ్ఞోపవీతాలన్నీ వెనక్కి తిరిగి పురి ఊడిపోతూ ఉన్న ఫీలింగ్ అందుకని ఆయనకి వచ్చిందన్నమాట. జరాసంధుణ్ణి ఆశ్రయించటం అనేది సరైన పద్ధతి కాదు, అంత ధైర్యం కూడా లేదు, నాకు సామర్థ్యము లేదు. కంసుణ్ణి ఆశ్రయిద్దామంటే వాడేమో క్షుద్రుడు, వాడి సోదరుడు కేసిని అసలు వాడు ఇంకొకళ్ళని ఆశ్రయించేవాడే కానీ ఆశ్రయం ఏమి ఇచ్చేవాడు కాదు. వాడు వాడికే గతి లేక యవనుల పంచం చేరాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్దామంటే ధృతరాష్ట్రుడి కొలువు దీపం లేని చీకటి దివాణం అయిపోయింది. సనాతన ధర్మ దృష్టి మీద పట్టు చిక్కకుండా సుబలుడి అభిమానంతో యవన ధర్మం హస్తినలో వ్యాపిస్తూ ఉన్నది. భీష్ముడు విదురుడు మహానుభావులే గాని ప్రభువులు కాదు, వాళ్ళకి అధికారాలు లేవు. పాండురాజు ఎంతో శక్తిమంతుడే గాని రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాడు ఏం చేయగలుగుతాడు? రాజ్యాన్ని వదిలేసి శతశృంగంలో ఎక్కడో కాలక్షేపం చేస్తున్నాడు. వసుదేవుడినేమో కంసుడు జైల్లో పెట్టేశాడు, కారాగారంలో పెట్టేశాడు. ఇంకా తను నేర్చుకున్న విద్యలకు ఏమిటి, అసలు ఏం చెయ్యగలను, నాకు ఇంత విద్య తెలిసి నాకు వజ్రకాయ ఉండి దీర్ఘాయుష్యుండి ఏమిటి ప్రయోజనము అని పాపం ఒక బాధ వచ్చేసింది అతనికి. ఈ యవనులంతా కూడా విజృంభణ స్థితిలో ఉన్నారు, నన్ను పిలుస్తున్నారు వాళ్ళు, వాళ్ళ పంచన చేరానంటే నేను గురుద్రోహం చేసినట్టేను, ఏ సందేహం లేదు, నా గురువుగారు నా దగ్గర మాట తీసుకున్నారు. యవనులు భారత ధర్మానికి శత్రువులు, వాళ్ళని ఆశ్రయించడం నిశ్చయంగా గురుద్రోహమే. తాంత్రిక శక్తులు గురుద్రోహం చేసిన వాళ్ళకి కాలక్రమంలో ఆత్మనాశనాన్ని కలిగిస్తాయి. అన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి అంతా గాఢ అంధకారంగా ఉంది. బ్రహ్మావర్తం భవిష్యత్తు కూడా ఈ గండకీ నది ప్రవాహంలాగా ఎగుడు దిగుళ్ళుగా కనిపిస్తుంది. ఒక పద్ధతిగా పోవటం లేదు అది కూడా. ఇష్టం ఉన్నా లేకపోయినా పోని యవనుల కొలువుని అంగీకరించి ఒప్పుకొని అక్కడే గుప్తంగా ఎవరికి తెలియకుండా రహస్యంగా వేద ధర్మాన్ని బోధించగలనా, అట్లా ఆలోచన వచ్చింది ఆయనకి. దాన్ని నలుగురికి బాహాటంగా చెప్పకుండా నేను లోపల లోపలగా దాన్ని వ్యాప్తి చెయ్యగలనా గురుద్రోహం జరగకుండా అని. కానీ రక్తశర్మ అనేవాడు అక్కడ ఉన్నాడు, వాడు మహాతాంత్రికుడు, అతని అధికారంలో నేను కొలువులో ఉంటే నా సంకల్పాలు అవవు. ఎందుకంటే ఆ రక్తశర్మకి ఇంకొకరి మనస్సుని గమనించే శక్తి ఉన్నవాడనమాట అతను. అవతల వాళ్ళ మనస్సులో ఏం జరుగుతుందో పట్టేయగలడు. అతనికి ఆ శక్తి ఉంది కాబట్టే యవనులు పిలుచుకెళ్ళి దగ్గర పెట్టుకున్నారు. అట్లాంటి శక్తులు వాళ్ళకు ఉపదేశిస్తాడని వాళ్ళకు ఆశ, కానీ అతను ఏమీ చేయకుండా వాళ్ళ దగ్గర చక్కగా అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ వాళ్ళని ఊరికే మురిపిస్తూ ఉన్నాడు. నేను యవనుల కొలువులో చేరితే రక్తశర్మ నన్ను పట్టేస్తాడు, జైల్లో పెడతాడు, నన్ను కూడా కారాగారంలో పడేస్తాడు, వాడు నా మనస్సు గ్రహిస్తాడు, అందువల్ల అది చేయటానికి అవదు, ఏం చెయ్యాలి అనుకుంటున్నాడు. ఇక వేద ధర్మాన్ని నేనేం పరిరక్షణ చేస్తాను, పోని స్వతంత్రంగానే దేశ పర్యటన చేసి శిష్యుల్ని కల్పించుకొని ధర్మరక్షణ చెయ్యొచ్చు అంటే రాజాశ్రయం లేకపోతే అది సాధ్యం కాదు, శిష్యులెవరు రారు కాదని చెప్పి అలా జరగదు, తప్పకుండా రాజాశ్రయం ఉండాలి అని చెండకౌశికులు కూడా చెప్పారు. అంతేకాకుండా తనకు వేద విద్య అంతా తెలిసినా కూడా ఒక పక్క నుంచి ఈ భూతతాంత్రికుడు కాబట్టి శిష్యులు డైరెక్ట్గా ధైర్యంగా రాలేరు, బాహాటంగా రహస్యంగానే వస్తారు. శిష్యులు వచ్చినా కూడా ఆ రహస్యంగా వచ్చేవాళ్ళు ఎప్పుడూ కూడా శ్రద్ధగా ఏది నేర్చుకోరు, వాళ్ళ పబ్బం గడుపుకొని వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంటారు, వాళ్ళకి మంచి ప్రవర్తన ఉండదు, నిజాయితీ ఉండదు. వాళ్ళకి తాంత్రిక శక్తుల మీద ఆశపడి వచ్చిన వాళ్ళు 10,000 మంది ఉంటే 1,000 మంది కూడా సరైన వాళ్ళు ఉండరు వాళ్ళల్లో. అందువల్ల ఎక్కడా ఏమి చెయ్యటానికి పాపం ఆయనకి ఎక్కడా ఏమి దోవ కనబడటం లేదు. ఈ వేదమాత అయిన గాయత్రీదేవిని నమ్ముకుంటే ఇహపరాలు సిద్ధిస్తాయి, ఆయుర్విద్యలతో పాటు యశోబలం, సంఘ ప్రాధాన్యం అన్నీ ఉంటాయి నీకు అని ఎంతో చెప్పారు నాకు గురువులు పూర్వం. కానీ నేను వాళ్ళ మాటల మీద విశ్వాసం కుదరక నమ్మలేదు. యవనుల కొలువు ఇప్పుడు నాకు అయాచితంగా అడగకుండా వస్తుంది, దాన్ని నేను ఒప్పుకున్నానంటే ఆత్మవంచన చేసుకున్నట్టే. నాకు మనసులో ఒక సంకల్పం చేసుకోవటానికి కూడా స్వాతంత్రం లేకపోతే ఆ కొలువు ఇంకా ఆత్మవంచననే చెప్పాలి అని ఇలా రకరకాలుగా ఊహించుకుంటూ కూర్చొని ఉన్నాడు పాపం ఆయన. బాగా చీకటిగా ఉంది, నిశ్శబ్దంగా కూడా ఉంది. అటువంటి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎక్కడి నుంచో దూరం నుంచి ఒక గుర్రం సకిలించినట్టుగా వినపడింది. శ్మశానంలో నిప్పు కణికల గుడ్డి వెలుగులు, అంటే ఎక్కడొక్కడ శవాలు మండుతూనే ఉంటాయి కాబట్టి ఆ నిప్పు కణికలు కొంచెం ఉంటే కొద్దిగా గుడ్డి వెలుగు అంటారు, కొంచెం వెలుగు, ఆ గుడ్డి వెలుగులో దూరం నుంచి ఒక పెద్ద గుర్రం ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి జూలు విదిలించుకుంటూ తలకాయ ఊపి చెవులు ముందుకు పెట్టి ఈయన ముందు నిలబడింది, లోకాయతుడి ముందు నిలబడింది అన్నమాట. లోకాయతుడు లేవనన్నా లేవలేదు, చిరునవ్వు నవ్వుతూ ఇట్లా అన్నాడు, ఒరే ఎంత మంచి అందమైన గుర్రం రూపం ధరించావురా, భలే చేశావే అన్నాడు. అంటూనే ఆ గుర్రం ముట్టె నిమురుతూ పై పెదవి బట్టి లాగాడు. దాని కింద నామిదపు గింజ కాస్త జారిపడ్డది. అప్పుడు ఆ గుర్రం కాస్త మాయమైపోయి కేసి వచ్చేశాడు, అంటే నిజస్వరూపం ధరించి కేసి నమస్కరించి నిల్చున్నాడు. లోకాయుతుడు అన్నాడు, ఎంత చక్కటి గుర్రం రూపాన్ని ధరించినా నీకు మంత్రోపదేశం చేసేటప్పుడు గాడిద కూసింది, అది ప్రాణ విపత్తు అని నేను చెప్పాను, జాగ్రత్తగా ఉండు అన్నాడు. కేసు అన్నాడు, గురుత్తమ నాకు కౌశిక మంత్ర సిద్ధి కూడా వచ్చింది, నేను అన్ని సాధనలు చేశాను, పరీక్ష చేసుకున్నాను నన్ను నేను, బహుళ అష్టమి రోజు రాత్రి గుడ్లగూబను పట్టుకొని దాని కళ్ళ రక్తంతో అంజనం పట్టి పెట్టుకున్నాను, చీకట్లో ఇప్పుడు నేను ఏదైనా చదవగలను, తాళపత్ర గ్రంథాలన్నీ కనబడతాయి నాకు, అక్షరాల పంక్తి కూడా చక్కగా కనిపిస్తుంది, అదే రకంగా రాళ్ల లోపల ఉన్న పొరలన్నీ కనిపిస్తాయి, చెట్ల లోపల భాగాలన్నీ కనిపిస్తున్నాయి, శరీరాల లోపల ఉన్న అన్నీ కనిపిస్తాయి, అంతా ఒక పొరలు పొరలుగా అన్నీ కనిపిస్తాయి, నడుస్తూ ఉంటే భూమి లోపలే ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి, గాలిలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి నాకు, అందుకని ఆ సిద్ధి కూడా అయిపోయింది. ఇంకా మీరు నాకేం చెప్పాలంటే విషాన్ని హరించే మంత్రాలు, విషప్రయోగం ఎవరికన్నా జరిగితే వాళ్ళని బతికించే మంత్రాలు, ఎవరికన్నా విష కీటకాలు అంటే పాములు తేళ్ళు కరిస్తే మందులు, మందుగా పనికొచ్చే మంత్రాలు, శత్రువుల మీద పాముల్ని తేళ్లను ప్రయోగించటం ఎట్లాగో ఇవి నేర్పిస్తే చాలు నాకు, ఇంత మాత్రం విద్యలుంటే ఈ బ్రహ్మావర్తంలో అన్నీ నా చేతి కింద ఉంటాయి అన్నాడు. అంటూ ఉండంగానే దూరం నుంచి ఆకాశంలో ఒక చుక్కలాగా చీకటిగా ఉన్న చోట ఒక ఎర్రని చుక్కలాంటి వెలుగు కనిపించింది. క్షణాల మీద అది కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ రాత్రి కాస్త పగలైపోయినట్టుగా పెద్ద వెలుగైపోయింది. ఇద్దరు మాట్లాడటం ఆపేసి దాని వంక చూస్తూ ఉన్నారు. అది పెద్దదైపోయి పెద్దదైపోయి ఇంకా పెద్దదైపోయి మహాజ్వాల రూపంతో వీళ్ల వైపే వస్తూ ఉన్నది. గజ 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 వణికిపోయాడు కేసి. లోకాయతుడు ఇట్లా అన్నాడు, నువ్వేదో అంతా నా చేతి కిందకి వచ్చేస్తుందన్నావు, ఆగు, కొంచెం పిరికితనం పనికిరాదు. ఎన్ని మహావిద్యలు నేర్చుకున్నా కూడా పిరికివాడెప్పుడు జయించలేడు, అటువంటిది చరిత్రలోనే లేదు. ఆ మహాభూతం మన వైపు వస్తోంది, ఆ జ్వాల అనే మహాభూతం మన వైపు వస్తోందంటే దానికి కారణం నీ భయమే. భయం వల్ల మనం ఆపదలను ఆకర్షించి నెత్తిమీదికి తెచ్చుకుంటాము. ముఖ్యంగా తాంత్రిక విద్యలో వేరే వాళ్ళు ప్రయోగించిన శక్తులు చూసి మనం భయపడితే ఆ భయం వల్ల అవి మనల్ని చంపేస్తాయి. నీచుడా, భయపడవాక, నేను నీ పక్కనే ఉన్నాను కదా, నేను నిశ్చలంగా ఉన్నాను కాబట్టి అది మనల్ని ఏం చెయ్యదు, మనల్ని దాటి వెళ్ళిపోతుంది అని ధైర్యం చెప్పాడు. మహాజ్వాలలతో దిక్కులని నిండిపోయి ఎర్రగా అయిపోయిందిట ఆకాశం అంతా. గండకి నది, రాళ్లగుట్టలు, చెట్లు, మంగళంలోని లాజలు అంటే గింజలు కూడా మాడిపోయినాయి. ఎక్కడెక్కడున్న గింజలు కట్టెల మంటల వెలుగులో కనిపించినట్టుగా అన్నిటికీ ఒక రూపాలు వచ్చేసినాయి. ఆకాశ మార్గంలో ఆ మంటల మధ్యలో ఒక పెద్ద గదలాంటి ఆకారంతో, మంటలే గదలాంటి ఆకారం ధరించి ఇంతెత్తున లేచి వాళ్ళ తల మీద నుంచి వెళ్ళిపోయినాయిట. మంచు పొరలతో జిల్లుమని తాకుతున్న చలి అంతా ఒక్క క్షణంలో వేసవి ఎండలో సుడి గాలిలాగా మారిపోయిందిట. వెంటనే అది వెళ్ళిపోగానే మళ్ళీ చీకట్లు కమ్ముకున్నాయి. లోకాయతుడు కొన్ని క్షణాలు ధ్యానంలో కళ్ళు మూసుకొని తెరిచి ఇట్లా అన్నాడు, ఇది గదాధరి అనే కృత్య. ఇది జరాసంధుడు అహోరాత్ర దీక్షలో 3 సంవత్సరాలు కష్టపడి దీన్ని సాధించాడు. మొట్టమొదటి ప్రయోగంగా సుబల విద్యాపీఠం మీద ప్రయోగించాడు. ఆయన సంకల్పం గనక ఫలించిందంటే, అంటే జరాసంధుడు అనుకున్నది అయిందంటే ఇక యవన విద్యాపీఠం ఉండదు. ఈ గద కనుక వెళ్ళి ఆ యవన విద్యాపీఠాన్ని తాకిందంటే ఇంకా మొత్తం అదున్న చోట ఒక ఒక మైలు లోతున గుంట ఏర్పడిపోతుంది. ఆ పరిసరాలన్నీ కూడా దగ్ధమై మండిపోతాయి. ఆ గుంటల్లో నీళ్లల్లో మొత్తం పడి కరిగిపోతుంది, విద్యాపీఠమే ఉండదు. మరి యవనులు చాలా గొప్పవాళ్ళు అంటున్నావు, వీళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉందో తెలియదు. యవనులు మిగిలారంటే జరాసంధుడు ఓడిపోయినట్లు, యవనులు పోయారంటే చండకౌశికులు జయించినట్లు. దీని పరిణామాన్ని అంటే ఈ మార్పు ఎలా జరుగుతుందో కాలపురుషుడు నిర్ణయించాలి, కాలమే నిర్ణయించాలి ఇది ఎలా జరుగుతుందో. అప్పుడే నాకు కూడా నా కర్తవ్యం ఏదో తెలుస్తుంది అని అన్నాడు లోకాయతుడు. క్రీడామయుడు గ్రంథంలో 8th చాప్టర్ అయిపోయింది.